भद्रं कर्णेभिशृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजित्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः
89వ పేజీ 21వ కారిక
పాద ఇతి పాదవిదః విషయ ఇతి తద్విదః లోక ఇతి లోకవిదః దేవా ఇతి చ తద్విదః
వేదాంత శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం ఆత్మ విషయం. ఆత్మ అంటే బ్రహ్మ. ఈ జగత్తంతా కూడా ఆత్మతో నిండి ఉన్నది. మనకు కనిపించేటటువంటి నామరూపాలన్నీ కూడా అనాత్మ అని చెప్పబడింది. ఆత్మ అనేటువంటిది కంటికి కనపడదు, అనాత్మ నామరూపాలన్నీ మనకు కంటికి కనిపిస్తాయి. మనకు ఏదైతే కనపడుతున్నదో ఇవన్నీ కూడా అనాత్మ మిథ్య అంటుంది శాస్త్రం. ఇది సత్యం కాదు, నువ్వు ఈ సత్యం కాని దాన్ని చూస్తూ సత్యం అనుకుంటూ ఉన్నంతసేపు నీకు దుఃఖం తప్పదు అంటుంది. దాన్నే అజ్ఞానం అన్నాం. అజ్ఞానం అంటే ఏమిటి? ఈ చూసే నామరూపాలన్నీ కూడా సత్యం అనుకోవడమే అజ్ఞానం. ఈ చూసేవన్నీ కూడా పరమసత్యం కాదు. పరమసత్యం అనేటువంటిది ఆత్మస్వరూపం, బ్రహ్మస్వరూపం అన్నారు. ఆ ఆత్మస్వరూపం ఎక్కడ ఉన్నది, బ్రహ్మస్వరూపం ఎక్కడ ఉన్నది అని వెతుకుతారు చాలామంది, ఎక్కడెక్కడో వెతుకుతారు. ఒక వ్యక్తి ధనవంతుడు రైల్లో ప్రయాణం చేస్తున్నాడు, 1000 రూపాయలు కట్టలు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు పెద్ద సూట్ కేసులో. అంటే ఆ సూట్ కేసులో ఇంకొక పెద్ద పరిస్సు, అందులో ఆ ధనమంతా పెట్టుకొని ప్రయాణిస్తున్నాడు. ఈ విషయం ఒక దొంగకి తెలిసింది, ఒక చోరుడు అనమాట. ఆ దొంగ కూడా ఈయనతో పాటే రైలు ఎక్కాడు. ఆ ధనవంతుడు, ఈ దొంగ ఇద్దరు ఒకే కంపార్ట్మెంట్లో ఎదురెదురుగానే సీట్లు, ఈ దొంగ ఏం చేస్తున్నాడు, ఎప్పుడు ఈ ధనం తీసుకుందామా అని ప్రయత్నం చేస్తున్నాడు. కన్యాకుమారి నుంచి కాశ్మీరం వెళ్ళే రైలు, 3 రోజులు పడుతుంది ప్రయాణం, 3 రాత్రులు. అలా 3 రోజులు ప్రయాణం చేస్తూ ఉండగా 2 రోజులు అయింది, ధనవంతుడికి తెలిసిపోయింది, వీడు ఎదురుగా కూర్చున్నవాడు నన్ను గమనిస్తూ ఉన్నాడు అని చెప్పి చూస్తున్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. సో దొంగవాడు 2 రోజులు అయిన తర్వాత కూడా ధనం దొరకలేదు, ఎక్కడ పెట్టాడు ఈయన అని. ఆయన బాత్రూమ్కి వెళ్ళినప్పుడల్లా ఈ దొంగవాడు వెతుకుతుంటాడు. ఆ ధనవంతుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడల్లా అక్కడంతా వెతుకుతాడు, ఆయన ఉన్న చోట ఆయన సామాన్ల దగ్గర. ధనం దొరకలే. తర్వాత వాడికి ఉండ పట్టలేక ఆ ధనవంతుడిని అడిగాడు, మీరు ఇంత ధనం తెచ్చారు కదా 1000 రూపాయల నోట్ల కట్టలేనని, 2 రోజులు నేను చూస్తున్నాను వెతికితే నాకు దొరకలేదు, నేను కాజేద్దామని వచ్చానే, ఎక్కడ పెట్టారు అసలు మీరు అని అడిగాడు. అడిగితే, నువ్వు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నా ధనమంతా కూడా నీ దుండు కింద పెట్టాను, నీ దుండు కిందే పెట్టాను నాయన, నేను నాకు తెలుసు నువ్వు గనక నా దుండు కింద పెట్టుకుంటే నువ్వు తీసుకుంటావు, నువ్వు వెతకని చోట పెట్టాను నేను అన్నాడు. దొంగవాడు వెతకని చోటు ఏది? తన తల కిందనే, దుండు కిందనే. ఆ దొంగవాడు అనుకున్నాడు, అయ్యోయ్యో నా దగ్గరే పెట్టుకొని నేను ధనాన్ని కాజేయలేకపోయినాని అని చెప్పి విచారపడ్డాడు. ఆ ధనవంతుడు ఎంత తెలియగలవాడో చూడండి. ఈ దొంగ తాను తెలియగలవాడిని అనుకున్నాడు, కానీ తన దగ్గర ఉన్నటువంటి ధనమే రెండు రాత్రులుగా తన దగ్గరే ఉంటున్నది ఆయన కనుక్కోలేకపోయినాడు. కథ చెప్తే ఎంత ఆనందంగా వింటున్నారు మీరు. అదేవిధంగా భగవంతుడు ఏం చేశాడు, ఆత్మస్వరూపాన్ని మనలోనే పెట్టాడు. ఇక్కడే ఉంది ఆత్మస్వరూపం. మనమంతా ఏం చేస్తున్నాం, బయట వెతుకుతున్నాం, భగవంతుని అడుగుతున్నాం ఎక్కడ ఆత్మస్వరూపం, నువ్వు ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని చెప్పి వెతుకుతున్నాం. భగవంతుడినే అడుగుతున్నాం మనం కూడా. ఆయన ధనవంతుడు కదా, ఆత్మను ఎక్కడ పెట్టావు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే కృష్ణ పరమాత్మ. అందుకే భగవద్గీతలో అవజానంతి మా మూఢాహ మానుషిం తను ఆశ్రితం అన్నారు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత, నేను అందరి హృదయ గుహయందు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తెలుసుకోవడం లేదు మూఢులు అర్జున. నేను వారి హృదయమునందే ఉంటే వాళ్ళు అక్కడెక్కడా వెతుకుతున్నారు తెలుసుకోకుండా అన్నారు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం మనం అన్నారు. ఇక్కడే ఉంటే అది నా స్వరూపమే అయి ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నామనంటే మనకు తగినటువంటి అర్హత లేదు తెలుసుకోవడానికి. అద్దం ముందున్నదండి, ముఖం కనపడటం లేదు అంటే ఎందుకు కనపడటం లేదు? అద్దం ఉన్నది కదా, ముఖం కనపడాలి కదా. అద్దం మీద బాగా దుమ్ము పెట్టున్నది మురికి, అందుకని కనపడడం లేదు. కనుక ఏం చేయాలి, అద్దాన్ని చక్కగా తుడవాలి. తుడిస్తే మన ముఖం చక్కగా కనపడుతుంది. అదేవిధంగా మన మనస్సు అనే అద్దాన్ని మనం శుద్ధంగా ఉంచుకోవాలి. కామక్రోధాలు లేకుండా, ఈర్ష అసూయ లేకుండా ఆ మనస్సు ఎప్పుడైతే శుద్ధంగా ఉంటుందో ఆ మనస్సుకి ఆత్మస్వరూపం తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? గురువుగారు చెప్పినప్పుడు. గురువుగారు చెప్పినప్పుడు అటువంటి మనస్సుకి ఈ యొక్క ఆత్మజ్ఞానం లభిస్తుంది. కనుక వేదాంతం అది మాండుక్యోపనిషత్తు చదవాలంటే తయారుగా ఉండాలి. అలా ఉన్నవాళ్ళకే ఇది అర్థమవుతుంది. మనస్సుని అంత శుద్ధంగా ఉంచుకోవాలి. కనుక ఆత్మ అనాత్మ అనేటువంటిది వివరంగా తెలుసుకోవాలి. అనాత్మ అనేటువంటిది అది దుఃఖ కారణం. అది ఎంతవరకో అంతవరకే. దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామంటే మనం దుఃఖపడవలసి ఉంటుంది. కనుక ఈ ఆత్మను తెలుసుకోకుండా ఈ ఆత్మ అంటే ఏమిటి అని చెప్పి రకరకాలుగా సిద్ధాంతాలు వచ్చినాయి. ఆత్మ అంటే ఇదని అదేని రకరకాలుగా చెప్తున్నారు, కానీ ఎవరు తురియే ఆత్మను తెలుసుకోవడంలే. పెద్ద పెద్ద పండితులే, మహానుభావులే, మహానుభావులు అనుకుంటున్న మహానుభావులు ఓకే, అంటే శాస్త్రం చదవని వాళ్ళందరూ కూడా ద్విపాద పశువు అంటుంది శాస్త్రం. శంకరాచార్యుల వారు భాష్యం రాసేటప్పుడు అజ్ఞాని ఆత్మ అజ్ఞాని తన స్వరూపాన్ని తాను తెలుసుకోకుండా ఈ భౌతిక శరీరాన్ని తాను అనుకునేవాడు ద్విపాద పశువు అంది. ద్విపాద పశువు, పశువుకి సహజంగా నాలుగు కాళ్ళు ఉంటాయి. పశువుకి తాను ఆత్మనని తెలియదు, కానీ మనిషి తెలుసుకోవాలి. శాస్త్రం ఇచ్చింది ఎవరికోసం? మన కోసం. భగవద్గీత ఉపనిషత్తులన్నీ మన కోసం చెప్పబడినాయి. మనం అది తెలుసుకున్నప్పుడు మనం దైవీ సంపన్నులం అవుతాం, దైవస్వరూపులం అవుతాం. అలా తెలుసుకోనప్పుడు మన జన్మ నిష్ప్రయోజనం అవుతుంది, దుఃఖ సాగరంలో మునిగే ఉంటాం అని చెప్తుంది శాస్త్రం. అటువంటి అజ్ఞాని ద్విపాద పశువుతో సమానం అన్నారు. ద్విపాద పశువు సమానం కాదు, ద్విపాద పశువు రెండు కాళ్ళ జంతువు అని అర్థం. 11 నెంబర్ బస్సు, బస్సు నెంబర్ 11 తెలుసు కదా, ఇది కూడా బస్సే. బస్సు లాంటిదే కదండి. జ్ఞానం లేనంతసేపు ఒక మిషన్ లాగా పనిచేస్తున్నాడు. పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్ తింటాడు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, తినంగానే నిద్రపోతాడు, కాసేపు టీవీ చూస్తాడు. ఇలా చేసుకుంటూ ఒక కాలం గడుపుతూ ఉన్నాడు, ఒక మిషన్ లాగా చేస్తున్నాడు. దీనికి ఒక రెండు కాళ్ళు ఉన్నాయి, 11 నెంబర్ అన్నమాట. ఈ బస్సు 11 నెంబర్ బస్సు. అంతకంటే ఏం సాధిస్తున్నాడు మనిషి? శాస్త్రం చెప్తోంది, కాదు, నీ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే నీకు దుఃఖం అనేదే ఉండదు అని చెప్తుంది శాస్త్రం. ఇలా తెలుసుకోకుండా ఏదేదో ఆత్మ అది ఇది అని చెప్తున్నారు ఇక్కడ గౌడపాదాచార్యుల వారు చెప్తున్నారు. ప్రాణమే ఆత్మని చెప్తాడు, తురీ ఆత్మ కాదు ఆత్మ, ప్రాణమే ఆత్మ అనేవాళ్ళు కొంతమంది 35 సిద్ధాంతాలు చెప్తున్నారు. 35 మనం మొదటి నుంచి మొదలుపెట్టాం. ప్రాణ అనేది మొదటిది, మీరు లెక్క పెట్టుకుంటూ వెళితే 35 వస్తాయి, నెంబర్ వేసుకోండి కావాలంటే. ప్రాణ ఇది ప్రాణవిధ అన్న 20వ శ్లోకంలో ప్రాణ ఇది ప్రాణవిధ హైరణ్య గర్భాహ, వీళ్ళు ప్రాణమే ఆత్మ అని అంటారు. భూతాని ఇది భూతవిధ అన్నారు, గుణవిధ. భూతాని ఇది ఇది తద్విధ అంటే భూతములను పంచభూతాలని తెలుసుకొని వీళ్ళు నిరీశ్వరవాదులు అని చెప్పాను. ప్రకృతి వాదులన్నమాట వీరు. వీరేం చెప్తారు, వీళ్ళని లోకాయతికాహ అంటారు. లోకాయతికాహ భూతాని, వీళ్ళు ఆత్మ అంటే ఈ యొక్క ప్రకృతి ఆత్మ అంటారు. తర్వాత 3వ సిద్ధాంతం, గుణాహ ఇది గుణవిధ, గుణములే 3 గుణములు సత్వరజస్తమో గుణములే ఆత్మ అని చెప్పేవాళ్ళు. ఆత్మ అంటే ఏమిటి? అల్టిమేట్ రియాలిటీ అంటారు. చిట్ట చివరి సత్యం, పరమ సత్యం ఏది అంటే ఇది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆ సిద్ధాంతాల వాళ్ళు. అల్టిమేట్ రియాలిటీ అంటారు. మనమేం చెప్తాం, అల్టిమేట్ రియాలిటీ, చివరి సత్యం, పరమ సత్యం ఏమిటి అంటే ఆత్మ బ్రహ్మ చైతన్యం అని చెప్తాం మనం. వాళ్ళు అలా చెప్పరు. ఒక్కొక్క సిద్ధాంతం వాళ్ళు ఒక్కొక్క రకంగా. 3వ సిద్ధాంతం వాళ్ళు గుణములే పరమసత్యం అని అర్థం. ఇక్కడ పరమసత్యం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అల్టిమేట్ రియాలిటీ అని అర్థం. పరమసత్యం, పరమ అంటే అల్టిమేట్, సత్యం అంటే రియాలిటీ. పరమసత్యం అండి, దాన్ని మించిన ఇంకా సత్యం ఏది లేదండి అనేవాళ్ళు అన్నమాట. 3. 4 తత్వాని ఇది తద్విధ అని చెప్పాం. శైవాహ శైవులు, శివతత్వం, శివతత్వం, ఆత్మతత్వం, అవిద్యాతత్వం అని 3 తత్వాలు చెప్పేవాళ్ళు. వీళ్ళు శైవాహ, వీళ్ళే దీన్ని పరమసత్యం అంటారు. చెప్పాను కదా, ఒక్కటి కనుక మిస్టేక్, మిస్సింగ్ టు టేక్, మనం మిస్ అయితే ఒక సత్యాన్ని తెలుసుకోవడం ఎన్నో రకాలైనటువంటి అపోహలకి దారితీస్తుంది. దాన్నే మిస్టేక్ అన్నారు. మిస్టేక్ అంటే ఏమిటండి? మిస్సింగ్ టు టేక్ ద ట్రూత్ ఇస్ కాల్డ్ మిస్టేక్. ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహించకపోవడమే కదా మిస్టేక్. వీళ్ళందరూ తురియే ఆత్మని మిస్ అయినారు. మిస్ అవ్వడం వల్ల వేరే వేరే ఏమిటేమిటో అర్థం చేసుకుంటున్నారు. తర్వాత శ్లోకంలో, కారికలో 21వ కారికలో చూశాం, పాద ఇది పాద విధ. పాద అంటే కాళ్ళు కాదు ఇక్కడ. పాద అంటే ప్రథమ పాద జాగ్రత్తవస్థ, ద్వితీయ పాద స్వప్నావస్థ, తృతీయ పాద సుషుప్తి అవస్థ అని చెప్పి తెలుసుకున్నాం. ఏ ఉపనిషత్తులో? ఈ ఉపనిషత్తులోనే, మాండోక్య ఉపనిషత్తులో 1వ అధ్యాయంలో. కనుక తురియ పాద, 4 పాదాలు. ఈ పాదాలే పరమసత్యం, ఈ 4 పాదాలే పరమసత్యం అని చెప్తారు వీళ్ళు. మనమేం చెప్తాం, ఆ 3 పాదాలు సత్యం కాదు, అవి కార్యపాదములు, ఇది కార్యకారణ విలక్షణం అని చెప్పాం. పాద ఇది పాదవిధ చతురవయవ విశిష్ట అని చెప్పేవాళ్ళు వీళ్ళు. తర్వాత 6వ సిద్ధాంతం, విషయాహ ఇది తద్విధ. విషయాహ అంటే ఇక్కడ శబ్ద విషయం, గంధ విషయం, రూప విషయం, మనం తెలుసుకునే విషయాలన్నీ ఉన్నాయి చూసారా. ఇప్పుడు మీరు వింటున్నారు నా మాటలు, ఇది శబ్ద విషయం. ఈ పుష్పాన్ని గనక చూస్తే ఇది రూప విషయం. ఆ గుళ్ళో నుంచి మనకు అగరబత్తి వాసన వస్తుంటుంది అప్పుడప్పుడు, అది గంధ విషయం. అప్పుడప్పుడు ఇక్కడ మన క్లాసుకు ముందు రోజు పెళ్ళి గనక జరిగి ఉంటే ఆహార పదార్థాల వాసన కూడా వస్తుంటుంది. ఇవన్నీ వస్తూ ఉంటాయి, ఇవన్నీ విషయాలే. ఈ విషయాలే ఈ ప్రపంచం అంటే ఏమిటండి అన్నాడు ఒకడు. ఈ ప్రపంచంలో పరమసత్యం ఏమిటండి, ఏముంది? చూసే రూపాలు, వినే శబ్దాలు, శబ్ద విషయాలు, రూప విషయాలు, గంధ విషయాలు, స్పర్శ విషయాలు, రస విషయాలు, ఇంతకంటే ఏముందండి ప్రపంచంలో? ఇదే పరమసత్యం అనేవాళ్ళు. విషయాహ అంటే వీళ్ళు వాతాయన వాదయ, వీళ్ళు వాతాయన వాదం, నాగార్జున, చాణుక్య వీళ్ళందరూ ఈ వాదం అన్నమాట. విషయానికి విషానికి ఒక శ్లోకం చెప్పాను గుర్తుందా? విషయం విషం, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఆ శ్లోకం బాగుంటుంది, చక్కగా చెప్తాను నేను. విషయస్య విషయాణాం చ దూరం అత్యంతం అంతరం. విషయం విషం ఈ రెండింటికి చాలా దూరం ఉందట, అంతరం చాలా దూరం ఉంది. దూరం అత్యంతం అంతరం ఏమిటది? ఉపభుక్తం విషం హంతి విషయాః స్మరణాదపి. ఉపభుక్తం విషం హంతి, విషం ఏం చేస్తుందట? అది తీసుకుంటే అంటే అది భుజించిన వాడినే చంపుతుంది. హంతి అంటే అతన్ని నాశనం చేస్తుంది. విషయం విషం తీసుకున్న వాడిని మాత్రమే విషం హాని చేస్తుంది అతడికి. విషయాలు స్మరించినంత మాత్రమే హాని చేస్తాయి, అనుభవించవలసిన అవసరం లేదు. అనుభవానికి ముందే స్మరిస్తేనే చాలు, ఆ స్మరణలోనే వీడి జీవితం అంతా వృధా చేసుకుంటున్నాడా లేదా? ధ్యాయతో విషయాన్ పుంసహ. కనుక విషయాలు అనేటువంటివి ఏ విషయాలు, ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఏవేవో కోరికలతో అన్ని విషయాలు ఆలోచిస్తుంటాను చూసారా. ఇంకా మనసులో అదే తిరుగుతూ ఉంటుంది కందిరీగలాగా, గిర్రింగ్ రింగ్ రింగ్ నింగన. అది కొనే వరకు మనకు నిద్ర పట్టదు కదా ఆ వస్తువు. అది కొన్న తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఉన్నదని కూడా గుర్తుండదు మనకు. కానీ అది కొనే వరకు మనకు ఊపిరి ఆడకుండా, దాన్ని నిద్రపోకుండా రాత్రి పగళ్ళు దాని గురించి ఆలోచిస్తాం. స్మరణాదపి అన్నారు చూసారా, స్మరిస్తేనే చాలు నాయన, అది హాని చేస్తుంది. విషయం తాగిన వాడిని మాత్రమే హాని చేస్తుంది, విషయాలు అనేటువంటివి తలుచుకుంటేనే చాలు హాని చేస్తాయి మనిషికి. చూసారా ఎంత అటువంటి విషయాలు పట్టుకొని ఆత్మ అంటున్నాడు ఎవరు? విషయాత్మవాది. అందుకని ఆత్మను చేర్చండి ఒక్కొక్క దానికి. విషయాత్మవాది, పాదాత్మవాది, ప్రాణాత్మవాది అట్లన్నమాట. తత్వాత్మవాది అలా చెప్పుకోవచ్చు, గుణ ఆత్మవాది. ఇప్పుడు ఆరైనాయి కదా, ఏడు. లోక విధ లోకాహ ఇతి లోకాహ అంటే పౌరాణికులు. లోకాహ లోక విధ అంటే పౌరాణికాహ. లోకాహ అంటే లోకాత్మవాదులు వీళ్ళందరూ. ఏమిటి లోకాత్మవాదులంటే? భూలోక, భువర్లోక, సువర్లోక, ఈ లోకాలేనండి ఆత్మ అంటే, మరేముంది ఆత్మ అంటే అని చెప్తారు వాళ్ళు లోకాత్మవాదులు. అప్పుడేమింది ఆత్మ? భూలోకంలోనే ఉంది, భువర్లోకంలో ఉంది, సువర్లోకంలో ఉంది, అంతవరకే ఉంటుంది ఆత్మ. అంటే ఆత్మ పరిచ్ఛిన్నమే కదా, అంతటా లేనట్లే కదా ఆ ఆత్మ. వాళ్ళు చెప్పే ఆత్మ లిమిటెడ్ అంటాం, పరిచ్ఛిన్నం అంటే లిమిటెడ్ నేను తెలుగులో చెప్తే మీరేమో ఇంగ్లీష్లో చెప్తున్నారు నాకు, అప్పుడు నేను ఇంగ్లీష్ క్లాసు తీసుకోవాలి ఇంకా. ఓకే, పరిచ్ఛిన్నం అనేది సంస్కృత పదం, పరిమితి అని అర్థం, పరిమితి. అలా ఉంది తెలుగు భాష ఈ రోజుల్లో. ఏం చేస్తాం, ఓకే, భాష పరిమితి ఉన్నట్లే కదా ఆత్మకి. అది భూలోకం, భువర్లోకం, సువర్లోకంలోనే ఉన్నది అంటే ఇక్కడ లేదనే కదా అర్థం. ఈ మాట్లాడేవాడి దగ్గర లేదనే కదా అర్థం. పరిమితి అయిపోయింది కదా. ఏడవది, తర్వాత ఎనిమిది, దేవాహ ఇది దేవవిధ, అంటే దేవతలే ఆత్మ, దేవాత్మవాదులు. ఎనిమిదవ సిద్ధాంతం, వీళ్ళెవరంటే పూర్వమీమాంసకులు, పూర్వమీమాంసకాహ దేవాత్మవాదులు అన్నారు. ఎవరెవరంటే అగ్ని, ఇంద్ర, విష్ణుదేవత, అగ్నిదేవత, యమదేవత, వాయుదేవత, కుబేర దేవత, ఈశాన దేవత, ఈ దేవతలందరూ ఆత్మ అని, వీళ్ళే ఆత్మ అంటే అని చెప్పి చెప్తున్నారు. తర్వాత తర్వాత కారిక చదువుతాం. ఇప్పుడు ఎనిమిది మంది, ఎనిమిది సిద్ధాంతాలు అయినాయండి. తొమ్మిదవ సిద్ధాంతం 35 లెక్క పెట్టుకోండి. తర్వాత వాద ఇతి, సారీ, వేద ఇతి వేద విదః, యజ్ఞ ఇతి చ తద్విదః, భోక్తేతి చ భోక్తృవిదః, భోజ్యమితి చ తద్విదః. వేదాహ ఇతి వేదవిధ. వేదవిధ అంటే వేదాలను చదువుకున్న వాళ్ళు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ వేదాలన్నీ పారాయణం చేస్తారు చూడండి. వాడని ఏమంటాం, ఋగ్వేది, యజుర్వేది, సామవేది. ఒక వేదాన్ని చదువుకుంటే ఏకవేది, రెండు వేదాలు చదివితే ద్వివేది, మూడు వేదాలు చదివితే త్రివేది, నాలుగు వేదాలు చదివితే చతుర్వేది, మనం అవేది. ఏ వేదం తెలుసుకోవడం లేదు. పోనీ నాలుగు వేదాలు ఉన్నాయని చెప్తే చాలు తర్వాత ఆ సంగతి. ఈ వేదాలు చదువుకున్న వాళ్ళు ఏమంటారంటే ఈ వేదమే ఆత్మ అంటారు. ఎందుకంటే వేదం శబ్దం కదండి, శబ్దమే బ్రహ్మం. శబ్దబ్రహ్మ అంటారు చూసారా, నాదబ్రహ్మ అని, శబ్దబ్రహ్మ అని. కనుక వేదమే బ్రహ్మ. వేదం అంటే శబ్దం, వేదం అంటే నాదం. కనుక వేదమే బ్రహ్మ, ఆత్మ అని చెప్పేవాళ్ళు వీళ్ళు. ఒక సిద్ధాంతం, వీళ్ళనే స్ఫోటవాదం అంటారు. స్ఫోటవాదం, శబ్దబ్రహ్మవాది లేక స్ఫోటవాది లేక నాదబ్రహ్మవాది, వాళ్ళ వీళ్ళకి పేరు అన్నమాట. వేదాత్మవాదులకి ఇవన్నీ పేర్లు. వీళ్ళందరూ ఒకళ్ళు ఉన్నారని మనకు తెలియదు, కనీసం విందాం పేర్లన్నీ. ఓకే, వేదవిధ. తర్వాత 10వ సిద్ధాంతం, యజ్ఞాః ఇతి తద్విదః, యజ్ఞో వై విష్ణుః. యజ్ఞమే కదా ఆత్మ, యజ్ఞమే పరమాత్ముడు, యజ్ఞమే ఆత్మ. అంటే యజ్ఞాలు చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చెప్తారు, వీళ్ళని కర్మకాండులు అంటారు. కర్మ అంటే వేదంలో చెప్పినటువంటి జ్యోతిష్ఠోమయాగ, పుత్రకామేష్టి యాగ, సోమయాగ, ఈ యాగాలు, ఆ యాగాలు, యజ్ఞాలు ఉన్నాయి కదా, అవే ఆత్మ అంటే అన్నారు. వీళ్ళని ఏమంటారంటే బోధాయన మతం ఇది. బోధాయన, బోధాయన కర్మకాండలు, యజ్ఞాత్మవాదులు. యజ్ఞమే ఆత్మ అని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, వేదం రెండు భాగాలు, పూర్వభాగం, ఉత్తర భాగం. పూర్వభాగమేమో కర్మకాండం, ఉత్తర భాగమేమో వేదాంతం. వాళ్ళు ఏం చెప్తారంటే కర్మకాండంలో మీకు బాగా ధనం కావాలంటే హావహంతి హోమం చెయ్యి అంటుంది, ఆయుష్ పెరగాలంటే ఆయుష్ హోమం చెయ్యి అంటుంది, స్వర్గానికి వెళ్ళాలంటే జ్యోతిష్ఠోమ యాగం చెయ్యి అంటుంది. ఎన్ని ప్రయోజనాలు చెప్తున్నది పూర్వభాగం. అందుకని ఫెర్టైల్ ల్యాండ్ లాంటిది. ఫెర్టైల్ ల్యాండ్ అంటే తెలుసా, సారవంతమైన భూమి. అబ్బా, సారవంతమైన భూమి లాంటిదండి కర్మకాండం. చక్కగా ఎన్నెన్ని ఫలాలు ఇస్తుంది, మనకేది కావాలంటే అది ఇస్తుంది. మగపిల్లవాడు పుట్టాలంటే ఏం చేయాలో చెప్తుంది, ఆడపిల్ల ఆడమ్మ ఆడపిల్ల కావాలంటే ఏం కా చేయాలో చెప్తుంది, ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కావాలి అంటే ఏం చేయాలో చెప్తుంది. ఇవన్నీ చెప్తుంటే సారవంతమైనటువంటి కర్మకాండ చెప్పేటటువంటి వేద పూర్వభాగం వేదాంతంలో ఏం చెప్తారండి, ఏమీ లేదు, అంతా ఏముందండి, అంతా బ్రహ్మమయం, ఇవన్నీ కూడా వేస్ట్, నిస్సారమైనటువంటి భూమి లాంటిది, ఎడారి లాంటిది వేద, ఎడారి లాంటిది, ఏమీ ప్రయోజనం లేదు ఇక్కడ, ఇది చెయ్యి అది చెయ్యి అన్న చెప్తుందా, అది వద్దు ఇది వద్దు అని చెప్తుంది, ఉన్నవి కూడా వదిలిపెట్టని చెప్తుంది పైగా. ఇటువంటి వేదాంతం ఏముందండి, నిస్సారమైన భూమి, ఇందులో పండ్లు ఫలాలు పుష్పాలు వచ్చే భూమి కాదు ఇది, అందుకని ఊషర భూమి అంటారు దాన్ని, ఊషర భూమి. మెట్ట వేదాంతం అని చెప్తారు, మెట్ట భూమి అంటే అది అన్నీ సారం అంతా వచ్చిన తర్వాత మెట్ట భూమి అంటే ఏవో వేస్తారు అందులో పనికిరానివన్నీ, అట్లాంటిది అని చెప్పి చెప్తారు వీళ్ళు యజ్ఞ ఆత్మవాదులు. ఈ వేదాంతం క్లాస్కు వాళ్ళు రారు, ఇది ఎక్కడ ఏముందండి ఇందులో అంతా ఎడారి లాంటిదే కదా అని చెప్పి చెప్తారు. పదవ సిద్ధాంతం తర్వాత భోక్తృవిధ భోక్తాహా ఇతి భోక్తాత్మవాది. ఈ సాంఖ్యులు ఏం చెప్తారంటే పురుష భోక్త, భోక్త అంటే ఏమిటి, అనుభవించడం. ఈ పురుష అనేటువంటి తత్వం చూసారా, ఆత్మతత్వం ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది, అనుభవిస్తూ ఉంటుంది, అనుభవించేవాడు అని అర్థం. భోక్త అనుభవించేవాడే ఆత్మ అన్నారు భోక్తాత్మవాది సాంఖ్యులన్నమాట. తర్వాత భోజ్యమితి తద్విధ, భోజ్యం అంటే మనం భుజించేటటువంటివన్నీ కూడా, భుజించేటటువన్నీ కూడా రసగ్గహ్యేవాయం లబ్ధ్వానందీ భవతి అన్నారు. అంటే మనం భుజించేవన్నీ ఏవైతే మనం అనుభవిస్తున్నామో ఇవన్నీ కూడా ఆనందంగా అదే ఆత్మ అనేవాళ్ళు వీళ్ళు. ఈ రసాలు ఉన్నాయి చూసారా, భోజ్యం అంటే నవరసాలు, రకరకాల రసాలు ఉన్నాయి కదా, ఆ రసాలే హియ ఇక్కడ చెప్పేది ఏంటంటే సంగీత రస, ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం కదా, సంగీత రసం నృత్య రసం నవరసాలు, ఈ రసాలన్నీ కూడా అనుభవించేవాడు భోజ్యం, ఇదే ఆత్మ అనేవాడు. ఒక అతను పెళ్ళికి వెళ్ళాడు వివాహానికి, చుట్టానికి వివాహానికి వెళితే అక్కడ మరి భోజనం పెడతారు కదా, పెళ్లి పందిట్లోకి వెళ్లకుండా ముందు భోజనశాలకు వెళ్ళాడు. మీకు తెలుసు ఇంకా వివాహం అంటే అక్కడ ఎన్నెన్నో రకాలు ఉంటాయి, తింటూ ఉన్నాడు కూర్చొని తిన్నాడు, ఉదయం బ్రేక్ఫాస్ట్ అయింది, మళ్ళీ బయటికి రాలేదు, తింటూనే ఉన్నాడు మధ్యాహ్నం భోజనం, భోజనం మధ్యాహ్నం అయింది మళ్ళీ రాత్రి వరకు తింటూనే ఉన్నాడు. ముహూర్తం అయిపోయింది అక్కడ, ఏమిటా ముహూర్తం, మాంగళ్యం తంతు నా మేన, పెళ్ళికి ఎందుకు వెళ్ళింది, ముహూర్తానికి వెళ్ళడానిక అక్షింతను వేయాలి కదా ముహూర్తం టైంకి, గట్టి మేళం ఆయిస్తున్నా కూడా వాళ్ళు భజంత్రీలు వినక వినపడలే, ఎందుకంటే లడ్డు పాయసం ఇవన్నీ తింటుంటే ఆనందంగా ఉంది, పెళ్ళికి వచ్చింది ముహూర్తంకి టైంకి, ముహూర్తం అక్షింతలు వేయడానికి వెళ్ళాడు, కానీ ఈ భోజనశాలలోకి వెళ్ళంగానే ముహూర్తం మర్చిపోయినాడు. మన సంగతి అంతే, ఇప్పుడు మనం ఈ ప్రపంచంలోకి వచ్చి జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానమే ముహూర్తం, ఇది మర్చిపోయినాం. ఏం తింటున్నాం, భోజ్యవిధ, ఇల్లు కొన్నాడు ఆనందంగా అనుభవిస్తున్నాడు, కారు కొన్నాడు కారుతో అనుభవిస్తున్నాడు, పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు ఆనందంగా అనుభవిస్తూ ఉన్నాడు, కాలం గడిచిపోతూ ఉంది. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాత, ఎన్ని ఉగాదులు వచ్చినాయి, మళ్ళీ ఉగాది వస్తున్నది ఇప్పుడు, ఎన్ని ఉగాదులు చూసామండి మనం, ఎన్ని సంవత్సరాలు చూసాం, ఎన్ని అయిపోయినాయి, కానీ ముహూర్తం మర్చిపోయినాం. ముహూర్తం అసలు ముహూర్తం ఏమిటది, జీవాత్మ పరమాత్మ ఐక్యం, ఈ జీవాత్మనైన నేను ఆ పరమాత్మని అని తెలుసుకోవాల్సినటువంటి ముహూర్తాన్ని మర్చిపోయి అనుభవిస్తూ ఉన్నాం. పుట్టంగానే బొమ్మ బొమ్మ అని బొమ్మల వెనకాల తిరిగాడు, కొంత యుక్త వయసు రాగానే ఇంకొక బొమ్మను పట్టుకున్నాడు, నిజమైన బొమ్మ. ఆ బొమ్మను పట్టుకొని బొమ్మను వివాహం చేసుకున్నాడు. తర్వాత భార్య హనీ 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 అన్నాడు. అబ్బాయి పుట్టంగానే మళ్ళీ అబ్బాయి 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 అన్నాడు. తర్వాత ఇట్లా ముసలితనం వరకు ఏదో ఒకటి వ్యాపకాల్లో పడిపోతూనే ఉన్నాడు. కానీ మనిషి తాను ఎందుకు ఇవన్నీ పురుషార్థాలు ధర్మార్థ కామాల వాటిలోనే గడిపేస్తున్నాడు, కానీ మోక్షం పురుషార్థాన్ని మర్చిపోయినాడు మనిషి. కనుక మనం వచ్చిన పని మర్చిపోకూడదు. అసైన్మెంట్ అంటారు దీన్ని. దేవుడు మనకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. ఏమిటా అసైన్మెంట్? ఈ శరీరాన్ని ఇచ్చినందుకు నేను జన్మ సార్థకం చేసుకున్నాను, మోక్షాన్ని పొందాను, థ్యాంక్ యూ అని చెప్పి ఆయనకి అసైన్మెంట్ పూర్తి చేసి ఇవ్వాలి. మనమేం చేస్తున్నాం? ఇప్పుడు కాదులే, వచ్చే జన్మ చూస్తాను. స్టూడెంట్స్ 13 సంవత్సరాల నుంచి వింటూ కూడా, స్వామిని నాకు వచ్చే జన్మ కూడా ఎట్లయినా, వచ్చే జన్మకైనా మోక్షం వస్తుందా? ఈ జన్మలోనే వస్తుందని గురువు చెప్తే శిష్యుడు ఒప్పుకోవడంలే. వచ్చే జన్మ కన్నా వస్తుందంటారు మోక్షం అన్నారు. ఏం చెప్పాలి? తప్పకుండా వస్తుందని చెప్పాను. అట్లా ఉంటుంది, నమ్మకం లేదు. గురువుగారు చెప్పే విద్య మీద నమ్మకం లేదు, వాళ్ళకి వాళ్ళ మీదనే నమ్మకం లేదు. అందుకని తనకు తన మీద విశ్వాసం నమ్మకం ఉండాలి మనిషికి. అది లేకపోతే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ముహూర్తాన్ని మర్చిపోతూనే ఉంటాం. అసలు ముహూర్తం, పెళ్ళి ముహూర్తాలు అన్నీ అయిపోయినాయి, అవి సరి. మన ముహూర్తం ఒకటి ఉంది, లైఫ్కి ఒక ముహూర్తం ఉంది. మనకు ముహూర్తం అనగానే, లైఫ్కి ముహూర్తం అనగానే మరణం అనుకుంటారు చాలామంది. అది కాదు, ఆత్మజ్ఞానాన్ని పొందడమే పరమ లక్ష్యంగా ఉండాలి మనిషికి. మోక్షాన్ని పొందడానికి వచ్చామండి, లేకపోతే మనకి ఆ పశువులకి ఏమిటి తేడా? ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేత పశుభిర్నరాణం బుద్ధిర్హితేషాం అధికో విశేష బుద్ధిర్విహీన పశుభిస్సమాన. ఈ శ్లోకం మీకు చెప్పక్కర్లేదు, తెలుసు కదా. ఇవన్నీ ఎల్కేజీ లెసన్స్లో చెప్పాను, తత్వబోధలో చెప్పింది ఇవన్నీ కూడా. కనుక ఈ ఆత్మని తెలుసుకోవడమే లక్ష్యం. భోజ్య విధ అంటే భోజనం చేస్తూనే ఉన్నాడు వీడు, అది ఇది అనుభవిస్తూనే ఉన్నాడు. ఆహా, ఇది ఎంత రుచిగా ఉంది, అది ఎంత రుచిగా ఉంది. వృధా అయిపోతున్నది కాలం. వీళ్ళు 12వ సిద్ధాంతం అండి ఇది. తర్వాత కారిక 23. ఈ ఆత్మని తెలుసుకున్న వాడికి వేదాలు ఎక్కడున్నాయండి? వేదాహ అవేదా భవంతి అన్నాడు. వేదాలు చదువు, వేదాలు చదవద్దని చెప్పలేదు. వేదాల యొక్క అర్థాన్ని తెలుసుకోవద్దు. ఈ పారాయణం చేసేవాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. అర్థాన్ని తెలుసుకోవడమే కదా కావాలి. ఒక వ్యక్తి షాప్కి వెళ్ళాడు బొమ్మలు కొనడానికి. ఈ చిన్నపిల్లవాడు పోయినాడు, వాళ్ళ కొడుకు. ఆయన కొంటున్నాడు బొమ్మలు వీడి కోసం. బొమ్మ కొన్నాడు, తీసుకొచ్చాడు ఇంటికి. తీసుకొచ్చిన తర్వాత బొమ్మతో ఆడుకుంటున్నాడు. ఆడుకున్నాడు, పెద్దవాడైనాడు, వివాహం చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత మళ్ళీ బొమ్మ కోసం వెళ్తాడా? తనకు కావాలి బొమ్మని వెళతాడా షాపుకి? వెళితే ఒకవేళ బొమ్మ కొనాలని ఎవరికి కొంటాడు? తన కొడుకుకో మనవడికో కొనాలి. అంతేగాని 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ బొమ్మ చాలా బాగుంది అని అంటాడా? అంటే ఒకవేళ ఏమంట లెక్క, కీల్పాక్లో ఉండాలని అర్థం. అంతే కదా, 50 ఏళ్ల తర్వాత కూడా. 5 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న బొమ్మ కోసం వాడిని షాపుకి తీసుకెళ్ళాడు, బొమ్మ కొనుక్కున్నాడు, బొమ్మలన్నీ అనుభవించాడు, ఆనందంగా ఆడుకున్నాడు. పెద్దవాడైన తర్వాత ఆ బొమ్మల మీద ఆశ ఉంటుందా? ఉండదు కదా. మనం ఏం చేస్తున్నాం జీవితంలో? మనం కూడా అంతే. ఈ సిద్ధాంతం ఆ సిద్ధాంతం అని పెట్టుకొని బొమ్మల కోసం, 50 ఏళ్ళ వాడు బొమ్మ కోసం పాకిలాడినట్టుగా మనం కూడా ఈ ప్రాపంచం విషయాల కోసం పాకులాడుతున్నాం. ఇంకా చెప్పబోతున్నారు, నిష్ఠ చాలా ఉంది. తర్వాత కారిక చదువుతాం 23. సూక్ష్మ ఇతి సూక్ష్మ విదః స్థూల ఇతి చ తద్విదః మూర్త ఇతి మూర్త విదః
அமூர்த்த இதி ச தத்விதஹ.
சூக்ஷ்ம இதி சூக்ஷ்மவிதஹ. பதமூடவ பன்னெண்டு அயிப்போயினை பதமூடவ சித்தாந்தம். ఈ సిద్ధాంతాలన్నీ కూడా దోషభూయిష్టమైనవే. వీళ్ళందరూ ఈ సూక్ష్మమైనటువంటి దిగంబర జైనులు. వీళ్ళు దిగంబర జైనులు ఏమంటారంటే, జైనులు తెలుసు కదా, జైన్స్. వాళ్ళ సిద్ధాంతం ఏమిటంటే సూక్ష్మవిధ. సూక్ష్మవిధ అంటే సూక్ష్మమే ఈ సంకోచం వ్యాకోచం చెందేటటువంటి సూక్ష్మమైనది ఏదైతే ఉందో అదే ఆత్మ అనేవాళ్ళు. పరమాణువాదులు అని అర్థం. సూక్ష్మమైనటువంటి పరమాణువులు ఉంటాయి కదా, ఆ సూక్ష్మమైనటువంటి పరమాణువే ఆత్మ అని చెప్పేవాళ్ళు జైనులు అన్నమాట, దిగంబర జైనులు. వీళ్ళు పదమూడవ సిద్ధాంతం. తర్వాత స్థూల ఇతి తద్విధ. స్థూల విధ, స్థూల ఇతి, స్థూలమైనటువంటిదే ఆత్మ. స్థూలాత్మవాదులు వీళ్ళు. జైనులేమో సూక్ష్మాత్మవాదులు, వీళ్ళేమో స్థూలాత్మవాదులు. స్థూలాత్మ అంటే ఆత్మ ఎంత పెద్దది అంటే, నీ శరీరం ఎంత పెద్దదో అంత పెద్దది ఆత్మ అంటాడు. ఇప్పుడు ఈ శరీరం ఉంది కదా, ఇప్పుడు 50 కేజీలు ఉన్న శరీరం 80 కేజీలు అయిందనుకోండి, అంటే ఏమైంది, అప్పుడు వ్యాకోచం చెందింది కదా. స్థూలం వ్యాకోచం చెందింది, మళ్ళీ సంకోచం వ్యాకోచం. స్థూల ఆత్మ అంటే ఏనుగు శరీరంలో ఎంత ఉంటుంది ఆత్మ, పెద్ద ఆత్మ ఉంటుంది. ఆ శరీరం అంత ఉంటుందండి ఆత్మ. మన శరీరంలో మన శరీరం అంత ఉంటుంది, చీమ శరీరంలో చీమంత ఉంటుంది. ఇది లెక్క ఆత్మ. ఇవన్నీ వింటుంటే మనకు నవ్వు వస్తుంది. కానీ ఆ సిద్ధాంతాలన్నీ ఉన్నాయి ఇప్పటికీ కూడా. జైనులు ఉన్నారు ఇప్పటికీ కూడా, వాళ్ళు చెప్పే సిద్ధాంతమే వాడు కరెక్ట్ అంటారు. ఏం చెప్తావు? కనుక స్థూల విధ, వీళ్ళేనండి చార్వాకులు అంటే. ఈ స్థూలం అంటే ఏమిటి, శరీరం. శరీరమే ఆత్మ అనేవాళ్ళు చార్వాకులు. చారు వాక్, చారు అంటే చాలా స్వీట్గా మాట్లాడతారు, చాలా స్వీట్గా ఉంటాయి వాళ్ళ మాటలు. ఏం మాట్లాడతారు తెలుసా వాళ్ళు? రుణం కృత్వా ఘృతం బిభేత్. రుణం చేసైనా సరే నేతి గారెలు తిను అన్నాడు. ఘృతం అంటే నెయ్యి. గారెలని వాళ్ళు చెప్పలేదు, నేను చెప్తున్నా. ఓకే, నేతి గారెలు ఎలా తినాలండి, నేతిగారెలు డబ్బులు లేవు కదా అంటే అప్పు చేసుకునైనా తిను అని అన్నాడు. అప్పు చేసైనా తిను అన్నాడు. రుణం కృత్వా ఘృతం పిబేత్. యావత్ జీవేత్ సుఖం జీవేత్. జీవించినంతకాలం సుఖంగా జీవించు, ఇది మొదటిది. యావత్ జీవేత్ సుఖం జీవేత్. రుణం కృత్వా ఘృతం పిబేత్. ఏమంటే సుఖంగా జీవించాలంటే ధనం కావాలి కదా అంటే, ధనం అప్పు తీసుకో, ఏముంది బ్యాంక్ ఇస్తున్నది కదా. ఇప్పుడు బ్యాంక్ అందరికి ఇస్తున్నది కదా, అప్పులు చేయి అన్నాడు. ఏమంటే అప్పు ఎట్లా తీరుస్తానండి, నేను నాకేం ఉద్యోగం లేదు, సంపాదించాలి కదా, ఉద్యోగం లేకుండా నేను అప్పు తీరుస్తానంటే అప్పు ఎందుకు తీర్చడం, ఎగ్గొట్టి పోదాం అంటూ. అప్పు తీర్చకపోయినా పర్వాలేదు అన్నాడు. అప్పు తీర్చకపోతే పాపం వస్తుంది కదండి అన్నాడు. ఎవరికిరా పాపం, శరీరం పోయిన తర్వాత పుణ్యం ఏమిటి పాపం ఏమిటి. భస్మీభూత దేహస్య పునరాగమనం కుతః. యావజ్జీవేత్ సుఖం జీవేత్. రుణం కృత్వా ఘృతం ప్రిబేత్. అప్పులు ఎట్లా తీర్చేదంటే అప్పు తీర్చవాక పర్వాలేదు అన్నాడు. పుణ్య పాపం అంటే భస్మీభూత దేహస్య, చనిపోయిన తర్వాత ఇది భస్మం అయిపోతుంది కదరా, ఇంకా పుణ్యం ఎక్కడుంది పాపం ఎక్కడుంది అన్నాడు. పునరాగమనం కొత, ఎవండి మళ్ళీ తర్వాత పట్టుకుంటేవాడు నన్ను అని అడిగాడు. భస్మీ అయిపోయింది కదా, భస్మం అయిపోయింది శరీరం, ఇంక అప్పు తీర్చక్కలేదు అన్నాడు. అంటే అప్పు తీసుకున్నవాడు అడుగుతున్నాడు, ఏమండి మళ్ళీ ఒకవేళ నేను పుట్టాను అనుకోండి, పుట్టిన తర్వాత వాడు మళ్ళీ నన్ను అప్పు అడుగుతాడు కదా, పోయిన జన్మలో నన్ను అప్పు తీసుకున్నావు నాకు తీర్చు అంటాడు కదా. అంటే పునరాగమనం కొత, మళ్ళీ తిరిగి వచ్చేది ఎక్కడుంది, నువ్వు చూసావు ఎక్కడన్నా మనవాడు పోయినవాడు వచ్చాడా, పోయినవాడు ఎక్కడన్నా వచ్చాడండి, అదే మనిషి అదే రూపం వచ్చాడా, చూసారా మీరు ఎవరన్నా. అందుకని మనం పోయిన తర్వాత రావడం లేదు, ప్రశ్న లేదు, హాయిగా ఉన్నంతకాలం. వీళ్ళు ఎక్కడున్నారు తెలుసా, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మన సమాజంలో ఉన్నవాళ్ళందరూ వీళ్ళే. ప్రస్తుత సమాజంలో ఉన్నవాళ్ళందరూ హాయిగా బతికిన నాళ్ళు ఆనందంగా జీవించు, ఏముంది, గవర్నమెంట్ ఇస్తుంది కదా, పుణ్యం లేదు పాపం లేదు, వచ్చే జన్మల ఎవరు చూశారు అవన్నీ హాయిగా చూపించున్నాడు. మన శాస్త్ర సిద్ధాంతం ఏం చెప్తుంది, కర్మ సిద్ధాంతం, నా భుక్తం క్షీయతే కర్మ జన్మ కోటి శతైరపి అంటుంది. వీడేమంటాడు, మళ్ళీ పుట్టడమా, పుణ్యం పాపం లేదు, పుట్టడం లేదు, ఏమి లేదు, ఇవన్నీ చెప్పి భయపెట్టకండి మమ్మల్ని, ఏదో ఉన్ననాళ్ళ హాయిగా ఉండనివ్వండి మమ్మల్ని అంటారు వీళ్ళు. అందుకని ఏం చేసైనా సరే ధనం ధనం, ఆనందంగా జీవించు. నీకు జీవించడం చేత కాకపోతే పో. మనల్ని వాళ్ళు నిందిస్తారు, నీకు జీవించడం చేత కాకపోతే, ఆనందం అనుభవించడం చేత కాకపోతే పో. నేను మాత్రం ఈ పుణ్యం పాపాలు పట్టించుకుంటూ ఉన్నది కాస్త ఆనందంగా జీవించకుండా ఎవరు ఉంటారంటాడు. భౌతికవాదులు అన్నమాట వీడు, మెటీరియలిస్ట్స్ అంటారు వీళ్ళని భౌతికవాదులు. వాళ్ళకి పుణ్య పాప భయం ఉండదు, పునర్జన్మ భయం ఉండదు, ఏముండదు. శాస్త్రం శాస్త్రమా గీస్త్రమా అంటారు, శాస్త్రం ఎక్కడుందండి అంటారు. వాళ్ళు ఈ శాస్త్రానికి విలువనిస్తారా ఏంటి, వాళ్ళ లెక్కలో శాస్త్రం కూడా లెక్కలేదండి వాళ్ళకి. వాళ్ళకి ఎవరు లెక్క అంటే ఎవరూ లేదు, వాళ్ళకి శరీరమే, ఈ శరీర భోగం, 5-star హోటల్స్, ఇంకా 10-star వాళ్ళు లేదనుకుంటే రాలేదేమో, 3-star 5-star హోటల్స్ వాళ్ళ కళ్ళని అక్కడే ఉంటాయన్నమాట, మెటీరియలిస్ట్స్ అంటారు వాళ్ళని. తర్వాత స్థూల విధ అయిపోయింది 14. 15వ సిద్ధాంతం, మూర్త ఇది మూర్త విధ. మూర్తం అంటే వీళ్ళు శుద్ధాద్వైతులండి, శుద్ధాద్వైతులు అంటారు వీళ్ళని 15వ సిద్ధాంతం వాళ్ళు. పరమసత్యం ఏమిటంటే ప్రపంచంలో ఈ మూర్తి, మనం పూజించే భగవంతుడి మూర్తిని చూశారా, విగ్రహం, ఇదే పరమసత్యం అంటాడు వాడు. ఆ విగ్రహమే పరమసత్యం. మూర్త విధ, మన ఇష్టదేవత, పర్సనల్ గాడ్, మన ఇష్టదేవత ఉంటాడు కదా, ఆ ఇష్టదేవతే పరమసత్యం అంటారు, అది వాళ్ళ లెక్క. ఇష్టదేవతే పరమసత్యం, వల్లభాచార్య మతం. శుద్ధాద్వైతులంటే వల్లభాచార్య మతం. అందుకని వాళ్ళు ఆ మూర్తి ఉంటుంది కదా, ఆ భగవంతుడు వాళ్ళ మూర్తి, ఆ మూర్తికి రోజు స్నానం చేయించి, మనం స్నానం చేయిస్తాం, అభిషేకం చేస్తాం, పంచదార నైవేద్యం అన్నీ పెడతాం, వాళ్ళు ఇంకాస్త ఎక్స్ట్రా చేస్తారు. ఈ పవళింపు సేవలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఆ ఒక పాట కూడా ఉంది అన్నమాచార్య కీర్తన, డోలాయాం హర డోలాయాం. డోలాయం అంటే ఏంటి, పవళింపు సేవ. ఆయన ఉయ్యాలు ఊపటం, వింజామరలు, మస్కిటో నెట్ కూడా, ఎందుకంటే దోమను కొట్టకుండా, ఎందుకంటే ఆ మూర్తి పరమసత్యం కదా. మరి ఆయనకి దోమను కొడితే కదా గుడ్ నైట్ పెట్టాలి, ఆల్అవుట్ పెట్టాలి. ఇట్లా మనిషికి ఎన్ని సేవలు చేస్తారో అన్ని సేవలు ఆ విగ్రహానికి చేస్తారు. ఆ విగ్రహమే పరమసత్యం అన్నాడు. మన శాస్త్రం ఏం చెప్తోంది, విగ్రహాన్ని ఆరాధించు, విగ్రహాన్ని ఆరాధించు, ఏకరూప పూజ చెయ్యి. కొంతకాలం చేసిన తర్వాత ఎదిగి ఆ ఏకరూపంలో నుంచి విశ్వరూపానికి వచ్చి, విశ్వరూపంలోంచి అరూప బ్రహ్మాన్ని తెలుసుకోవాలి నువ్వు. ఆ జీవాత్మ పరమాత్మ ఐక్యం అంటే వీళ్ళు ఐక్యమా, నేనెట్లా ఐక్యాన్ని అవుతాను, నేను దాసుణ్ణి అంటాడు. దాసుణ్ణి నేను, నేను స్వామిని కాను అని చెప్పంటారు వీళ్ళు. అదే కదండి కరెక్ట్. అద్వైతం ఏం చెప్తుంది, ఆ పరమాత్ముణ్ణి నేనే, జీవాత్ముడు పరమాత్ముడు ఒక్కటే అంటే వీళ్ళు అంటారు, నువ్వు అట్లా గనక అంటే నువ్వు నరకానికి పోతావు, పాపం నీకు అని అంటారు వీళ్ళు, వల్లభాచార్య మతం. అందుకని వాళ్ళకి పూజ చేసే విగ్రహం పరమసత్యం. ఇంకా చెప్పాలంటే కృష్ణ కాన్షియస్ వాళ్ళు, ఇదే టైప్. ఆ కృష్ణుడే పరమసత్యం, నువ్వు శివుణ్ణి పూజించావంటే నరకానికి వెళ్ళిపోతావు. వాళ్ళ అంత పరమ వీరశైవం, వీర వైష్ణవం అంటారు దీన్ని. వీరం అంటే ఏమిటి, వాళ్ళ దేవుడే గొప్ప, ఇంకే దేవుణ్ణైనా పూజించావంటే నువ్వు పాతాళానికి పోతావు అండి. ఇదే అండి చెప్పింది శాస్త్రం. నామరూపం విగ్రహాన్ని దేనికిచ్చారు నీకు, ఆ దేవుణ్ణి ఆరాధించి మనసు చిత్తశుద్ధిని పొంది, మనసు ఏకాగ్రతని పొంది, అప్పుడు ఆ పరమసత్యాన్ని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని చెప్పి అంటే వీడేం చేస్తాడు, దాన్నే పట్టుకుంటాడు, ఆ విగ్రహాన్ని పట్టుకొని ఆ విగ్రహమే పరమసత్యం, విగ్రహానికి అన్నీ చేస్తూ ఉంటాడు. ఎంతకాలం తెలుసా? 15 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు చేయవలసింది 80 90 ఆఖరి శ్వాస వరకు. ఎవరైనా ఇట్లా మాట్లాడితే వాళ్ళకేం తెలుసండి? మాండుక్యం మాట్లాడకూడదు, మాండుక్యం చెప్పకూడదు ఎవరికి. మాండుక్యం చెప్తే ఇవన్నీ వస్తాయి కదా, అందుకని ఈ ఉపనిషత్తులు చెప్పకూడదు ఎవరికి. విగ్రహారాధనే పరమసత్యం వేదంలో ఇక్కడ చెప్పలేదండి. విగ్రహారాధన ఉన్నదని చెప్పింది, విగ్రహాన్ని ఆరాధించమని చెప్పింది, కానీ విగ్రహమే పరమసత్యం అని ఎక్కడా చెప్పలేదు. కానీ మూఢుడి మనిషి ఎంత మూఢత్వం అంటే, తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు. కుందేటికి ఎన్ని కాళ్ళు అండి? 4 కాళ్ళు. కానీ వీడేమంటాడు? 3 కాళ్ళు. విగ్రహమే సత్యం అంటాడు. అంటే ఎవరికి నష్టం అండి? శాస్త్రానికా నష్టం? ఆ జీవికి ముక్తి రాదు కదా, జన్మ జన్మలు జన్మలు ఎత్తాలి మళ్ళీ మళ్ళీ. విగ్రహారాధన అంటే మూర్తి, మూర్తినే సత్యంగా భావించేవాళ్ళు. ఇప్పుడు మనం చేసే మూర్తి కూడా అది ఎంతవరకు అంటే కొంతకాలం వరకే, అంతేగాని జీవితాంతం ఆ మూర్తి ఆయన పూజ చేయకపోతే ఆరతి. అన్ని రకాల బొమ్మలు పెడతారు, మూర్తి పెట్టి ఆరతి ఇచ్చేటప్పుడు ఈయన కనుక మిస్ అయితే, అమ్మో ఇవాళ ఏదో అవుతుంది నాకు, ఇవాళ ఏదో అవుతుంది, ఎందుకంటే ఆ మూర్తి నన్ను ఏదో చేస్తాడు ఇవాళ ఆ బొమ్మలో ఉన్నటువంటి స్వామి. కరెక్ట్గా మూర్తి ఇచ్చే బొమ్మ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఆయన పువ్వు కింద పడింది అనుకోండి, ఎంత అపరాధం, అపరాధం పిచ్చి అనమాట, అంత పిచ్చి అనమాట. ఆ విగ్రహం అది మన చెబితే మనల్ని చూసి శాస్త్రం నవ్వుతున్నది. ఏ ఉపాయ సోవతారాయ, ఈ ఉపాయాలన్నీ కూడా అవతారాయ, మనల్ని ఈ సంసారాన్ని నుంచి దాటించడానికి వచ్చింది ఈ విగ్రహారాధన. ఒకడేమో విగ్రహాలే లేవు అంటాడు, ఇంకోడే విగ్రహమే సత్యం అంటాడు. వీళ్ళిద్దరిని ఏం చేయాలి ఇప్పుడు? ఒకడేమో విగ్రహారాధనే వద్దు అంటాడు, అది తప్పు అంటాడు. వీడేమో విగ్రహమే సత్యం అంటాడు, మనం ఏం చెప్తాం? మిడిల్ పాత్. మిడిల్ పాత్ అంటే విగ్రహ అంచున పెడితే పడకేం చేస్తాయి? పుష్పం సరిగ్గా పెట్టలేదు, పడింది అనుకోండి చెట్టు నుంచి పుష్పం పడదా ఏమిటి? అంతేగాని ఆహా, ఆ దీపం కూడా ఆరదించేటప్పుడు కర్పూరం ఆరిపోయింది సపోజ్, అమ్మో ఇంకేదో అవుతుంది వేళ, ఏమవుతుంది? కర్పూరం గాలి వచ్చిందండి, ఆరిపోయిందండి. కానీ మనం ఏం చేస్తాం? నిద్రపోం. అంత భయం చాలు. ఓకే, మూర్త విధ అంటే అంత భయం అండి. అందుకని ఏం చేస్తారు తెలుసా వీళ్ళు? ఇంటి డాక్టర్ని మార్చినట్లుగా అప్పుడప్పుడు ఈయన్ని కూడా మారుస్తాడు. మూర్తిని పూజించి కొంతకాలం ఈయన వల్ల ఏం కావడం లేదండి, మనం అనుకున్న పనులన్నీ కావడం లేదు. కనుక ఏం చేస్తారంటే ఇంటిని ఫ్యామిలీ డాక్టర్ని మార్చినట్లుగా, న్యూ డాక్టర్ లాగానే దేవుణ్ణి కూడా మార్చి కొత్త విగ్రహం వస్తుంది లోపలికి. వచ్చి ఎప్పటి నుంచి అన్నారు? ఇప్పుడే నేను మొదలు పెట్టామన్నాడు. మధ్యలో ఎట్టచ్చు కులదైవం కూడా, ఎందుకంటే అబ్బాయికి ఉద్యోగం రాలేదు, అమ్మాయికి పెళ్లి కాలేదు, ఈయన ఇన్ని సంవత్సరాలుగా పూజిస్తూ ఉంటే అన్ని సమస్యలే వచ్చినాయి, కనుక మార్చేసేయండి వెంటనే అన్నాడు. ఆ మూర్తిని తీసేసి వేరే మూర్తిని పెట్టి ఆయనకు పవళింపు సేవ, ఆ విగ్రహాలను తీసుకెళ్ళి ఎక్కడో ఎవరికో ఇచ్చేస్తారు. అంటే భగవంతుడు ఒక చెప్పాలా ఇది, మన అవసరానికి ఉపయోగపడేటటువంటి వస్తువు, మన అవసరానికి ఉపయోగించుకునే వస్తువు. కానీ భగవంతుడి మీద గౌరవం ఉందా, భక్తి ఉన్నదా, శ్రద్ధ ఉన్నదా? భగవంతుడు అంటాడు, ఒరే ఎందుకురా ఇట్లా చేస్తావు నన్ను, నిన్ను అందుకే చెప్పాను, నన్ను నా నిజస్వరూపం తెలుసుకో, లేకపోతే నువ్వు ఎప్పుడైనా పారేస్తావు నన్ను నాకు తెలుసు అన్నాడు. భగవంతుడే అన్నాడు, నువ్వు గనక నన్ను తెలుసుకోకపోతే నాకే ఆపద. ఏంటి వినపడిందా? నువ్వు గనక నా నిజస్వరూపాన్ని తెలుసుకోకపోతే నాకే ఆపద అన్నాడు భగవంతుడు. ఎందుకన్నాడు? నువ్వు ఎటువంటి ప్రమాదంలోనైనా పడే ఆస్కారం ఉన్నది నా యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోకపోతే అన్నాడు భగవంతుడు. ఆ వార్తను వినేవాడు ఎవడండి? ఆయన పుస్తకం పట్టుకొని, ఆ భగవద్గీత పట్టుకొని ఆయన చెప్పిన మాటలను వక్రీకరించి వీడికి బుద్ధికి తగినట్లుగా అన్వయించుకుంటున్నాడు. ఎంత గొప్పవాడు చూసారా మనిషి. భగవంతుడు చెప్పినటువంటి, భగవద్గీతలో చెప్పినటువంటి ఆ యొక్క శ్లోకాలు తీసుకొని తన బుద్ధికి అనుగుణంగా అన్వయించుకొని ప్రచారం చేస్తున్నాడంటే భగవంతుడు ఏం చేయాలి అప్పుడు? వీడా నా భక్తుడు అని చెప్పి కూర్చోవాలి ఆయన దిగులు పడుతూ. అట్లా ఉన్నారు భక్తులంటే. ఆయన చెప్పిన ఉపనిషత్తులే, ఆయన చెప్పినటువంటి భగవద్గీతే తీసుకొని వక్రంగా చెప్పడం నేర్చుకుంటున్నాడు మనిషి. ఆయనకు నష్టమా? భగవంతుడికి నష్టమా? వీడికే నష్టం. ఆ కృష్ణా కాన్షియస్ వాళ్ళు రాస్తారు పుస్తకం మీద, శంకరాచార్య వారి పుస్తకాలు చదవకండి అని చేస్తారు రాస్తారు అందులో. ఆయన కృష్ణుడంటే పరమాత్ముడు అంటాడు, వేరే వేరే ఆయన అంటే ఆత్మ అంటాడు. కృష్ణుడు అంటే వాళ్ళకి విగ్రహమే, ఆ కృష్ణుడు రూపమే పరమసత్యం వాళ్ళకి. కృష్ణుడేమంటున్నాడు? అవజానంతి మా మూఢాహ కృష్ణా కాన్షియస్ పీపుల్, మానుషీం తను ఆశ్రితం, నేను ఒక శరీరాన్ని పొందిన వాడిగా వాళ్ళు భావిస్తున్నారు, ఈ శరీరమే వాళ్ళు సత్యం అనుకుంటున్నాడు, దేవకీ పుత్రుడే సత్యం అనుకుంటున్నాడు, నేను అన్ని శరీరాల్లో ఆత్మరూపంగా ఉన్నానని వాళ్ళకి తెలియడం లేదు, మూఢాహ అంటున్నాడు. కృష్ణా కాన్షియస్ వాళ్ళే కాదు, అట్లా మాట్లాడేవా ఎవరైనా సరే, కోట్ల కోట్ల మంది వాళ్ళ మిషన్స్. పైగా కృష్ణుడి పేరు చెప్పంగానే అందరూ భగవద్గీత చెప్తున్నారని చెప్పి అక్కడికి పరిగెడతారు. చూడండి ఎంత ట్రాప్ అయిపోతున్నారు. ఆ పుస్తకాలు ఫ్రీగా దొరుకుతాయి, పైగా ఇది ఏంటి మనం కొనుక్కోవాలి కనుక ఫ్రీగా దొరికే పుస్తకం బెటరా, డబ్బులు ఇచ్చి కొనుక్కునే పుస్తకం బెటరా అంటే ఫ్రీగా వస్తే మంచిదండి అన్నాడు. ఫ్రీగా కాదు, వందలు వేలు ఇచ్చినా కూడా కొనుక్కోకూడదు, చెప్పకపోతే తెలియదు మనకు. ఎందుకంటే జనానికి ఏది మంచి మార్గం ఏది కరెక్ట్ మార్గం కాదో మనకు ఎలా తెలుస్తుంది చెప్పేవాడు లేకపోతే. కృష్ణుడిని పూజించు, ఆరాధించు, అంతేగాని కృష్ణుడే పరమసత్యం అనవాకు. కృష్ణుడే చెప్పాడు నేను పరమసత్యం కాదురా అని, కృష్ణుడే చెప్పాడు, నువ్వేమో కృష్ణుడిని పరమసత్యం అంటున్నాడు, కృష్ణ రూపాన్ని పరమసత్యం అంటున్నాడు. కృష్ణుడు అంటాడు ఇది ఒక నా ఒక రూపం అన్నాడు, ఇది ఒక అవతారం, నేను రాముడిగా పుట్టాను. వాళ్ళు రాముడిని కూడా ఒప్పుకోరు, పైగా రాముడు హరే రామ 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 హరే అనకూడదు. వెళ్ళారా గుడికి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే అనాలి. బెంగళూరు వెళ్ళి చూడండి, ఆ టెంపుల్కి వెళితే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని వెళ్ళాలి. హరే రామ అంటే బయటికి పంపిస్తారు నిన్ను, రాసి కూడా ఉంటుంది ఆ మంత్రం. కలియుగ నామం తారక మంత్రం అది. రాముణ్ణి కూడా తీసేసి కృష్ణుడిని మాత్రమే పెట్టారు, అంటే పర్వాలే ఏదో పెట్టాడు అసలు లేని దానికంటే అన్నాడు. మూర్త విధ తర్వాత అమూర్త విధ, వీడి అదర్ ఎక్స్ట్రీమ్. అమూర్తం అంటే శూన్యం అని అర్థం, మూర్తి లేడు, దేవుడు లేడు, రూపం లేదు, ఏమీ లేదు. బౌద్ధులన్నమాట, బౌద్ధులు శూన్యవాదులు వీళ్ళు. ఆ భగవంతుడికి రూపమే లేదు, ఆయన శూన్యం అనేవాళ్ళు వీళ్ళు, అమూర్త విధ అన్నారు. తర్వాత ఇంతవరకు 16 అయినాయండి, ఇంకా అంతమంది ఉన్నారు. తర్వాత కాల ఇతి కాల విధ దిశ ఇతి చ తద్విధ వాదా ఇతి వాద విధ భువనానీతి తద్విధ. కాల ఇతి కాల విధ, ఈ కాలమే పరమాత్మ అనేవాళ్ళు. కాలం అంటే కొంతమంది ఈ రాహుకాలం, కాలం బాగాలేదండి అంటాడు, కాలమే ఆత్మ, అన్నిటికీ కాలమే, ఏది చేయాలన్నా కూడా. ఏమంటే టైం టైం చూస్ చేస్తాడు అన్ని, అంత టైం మీదని రాహుకాలం, కేతుకాలం, ఘటిక కాలం, గుటిక కాలం, గుటిక కాలం, ఏవేవో కాలాలు, పంచాంగం అన్నమాట జ్యోతిష్కులు. అంత కాలం మీదనే ఆధారపడి ఉంటుంది. ఏమిట్రా అంటే, ఏం లేదండి టైం బాగలేదంటాడు. అంటే టైమే ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇప్పుడు టైం సరిగా ఉంటే అన్నీ సరిగ్గా ఉంటాయి, టైం కనుక సరిగా లేకపోతే ఏది సరిగా ఉండదు అంటాడు. టైం అంటారంటే కాలమే పరమసత్యం. అంటే లౌకికాహ, వీళ్ళు లౌకికులు. ఏమన్నా అంటే తలరాత, తలరాత కూడా కాలం బాగా ఉంటే తలరాత కూడా బాగుంటుంది అంటాడు. అంత టైం అప్సెస్డ్ పీపుల్ అని అర్థం. బయటికి వెళ్ళాలంటే టైం చూసుకుంటాడు, ఏది చేయాలన్నా టైం చూస్తారు. స్వామిని ఇంటికి వెళ్ళాలన్నా టైం, ఏమంటే మంచి రోజు చూసి వస్తాను క్లాస్కి అంటాడు. ఏది భగవద్గీత క్లాస్కి, భగవద్గీత క్లాస్కి రావడానికి మంచి రోజు ఏమిటి? అన్ని రోజులు మంచివే. లేదండి, మంచి రోజు చూసి వస్తే నిర్విఘ్నంగా జరుగుతుంది. నీ బుద్ధి సరిగ్గా ఉంటే, బుద్ధి సరిగ్గా ఉంటే నిర్విఘ్నంగా జరుగుతుంది. కాలం కాదు, కాదుగండి, కాలం సరైన కాలంలో కనుక వెళ్ళకపోతే విఘ్నాలు వస్తాయి, చెప్తారు మనకే. ఆ కాలం అంటే అంత అప్సెస్డ్ అనమాట. భగవంతుడు, దేవుడు అవన్నీ తర్వాత వాళ్ళకి, కాలమే ప్రధానం. కాలాత్మవాది, పరమసత్యం కాలం. వీళ్ళు ఏం చేస్తారు, న్యూమరాలజీ కూడా. టైం బాగలేదంటాడు ఆయన, న్యూమరాలజీ అని చూసారా, పేర్లో అక్షరం మారుస్తాడు. ఏమిట్రా ఈ స్పెల్లింగ్ అంటే, అవునండి అట్లా పెడితే కానీ నాకు అచ్చిరాదు అంటాడు. న్యూమరాలజీ అట్లా పెడితే కానీ అచ్చిరాదు. ఎవరు చెప్పారంటే, ఇప్పుడు టైం బాగాలేదు, ఆ సెవెంత్ హౌస్లో ఏలినాటి సీన్, సెవెంత్ హౌస్లో ఈయన ఉన్నాడు, సిక్స్త్ హౌస్లో ఆయన ఉన్నాడు, కనుక ఏం చేస్తారంటే పేర్లు అక్షరం మార్చేస్తా అన్నాడు. లేకపోతే రాయిపెట్టు ఉంటాయి కదా మణులు, ఏవో రాళ్ళు, నవరత్నాలు ఏవో పెట్టుకొని, వీటిలోనే వాళ్ళు అప్సెస్డ్ అన్నమాట. ఇదే పరమసత్యం. తురి ఆత్మ కాదు, ఏమి కాదు, ఇదే ఆత్మ అన్నారు కాలాత్మవాది. తర్వాత దేశ ఇతి తద్విధ, దేశ దిశ, ఓకే దిశ ఇతి తద్విధ. దిశ అంటే దిక్కులు. ఈ దిక్కే, దిక్కులే పరమ ఆత్మ. అందుకని నమస్కారం చేసేటప్పుడు స్వామిని ఇటు తిరగండి అంటారు నన్నే. కూర్చున్న దాన్ని ఇప్పుడు కూర్చున్నాం కదా మామూలుగా, మీరు ఇటు తిరగండి అంటారు. ఏమిటంటే ఇటు సౌత్ అండి. సంధ్యావందనం చేయాలంటే తూర్పు వైపు ఉదయం పూట, సాయంత్రం పూట పడమర వైపు ఓకే. ఇట్లాంటివి ఏమైనా చేయడానికి ఉపాసన చేసేటప్పుడు కొంచెం దిక్కులు చూసి, ఆ రిచువల్స్ చేసేటప్పుడు ఇటువైపు తిరిగి కూర్చోవాలన్నాయన, ఈశాన్యం వైపు అవేవో చెప్తారు వాళ్ళు. అది పర్వాలేదు. ఇంకా ప్రతిదానికి అన్నానికి కూర్చునేటప్పుడు ఎటు ఎటు కూర్చోవాలి, పడుకునేటప్పుడు తల ఇటు పెట్టుకోవాలి, వాస్తు ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళ సంగతి. కిటికీలు మారుస్తారు, తలుపులు మారుస్తారు, గోడలు మారుస్తారు, వాస్తు. పూజ స్వామీజీ అంటారు, ఏమీ మార్చక్కర్లేదురా, నీ బుద్ధి మార్చు, బుద్ధి మార్చుకుంటారు. దయానంద స్వామీజీ, వీడు ఇది మార్చుకోడు, కట్టిన ఇల్లంతా పడగొడతాడు, మారుస్తాడు. ఏం చెప్పాలి అంటే, దిశ ఇది తద్విధ అంటే దిక్కులు ఇదేనండి. ఆ దిక్కు కనుక నేను చేశానంటే నాకు బాగా జరుగుతుందండి, నాకు అన్నీ చక్కగా జరగాలంటే ఇటు ఇటువైపు ప్రయాణం, నేను అటువైపు ప్రయాణం చేయనండి అంటాడు. ఏమంటే నాకు అచ్చి రాదంటాడు, కలిసి రావడం లేదండి అన్నాడు. కలిసి రావట్లేదని చెప్పి ఆఫీసులో సీటు మారుస్తాడు. స్వామీజీ జోక్ చెప్తున్నారు, ఒకసారి స్వామీజీ భిక్షకి వెళ్తే టేబుల్ మీద పెట్టారు, పెడితే ఏమిటి ఇటు పెట్టారంటే, స్వామీజీ ఇటే పెట్టాలి, ఇటే, దిస్ ఈజ్ ద రైట్ డైరెక్షన్ అన్నారు. అక్కడ ఏముంది, వాల్ ఉంది, గోడ, గోడ చూస్తూ తిరాలి స్వామీజీ. ఎవరు ఉండరు ఎదురుగా, ఎందుకంటే అటే పెట్టాలి ఇటే భోజనం, ఎందుకంటే దిక్కులు. నెంబర్ కూడా అట్లాగే, ఒకసారి స్వామీజీ ఏదో ఫోటో ఇచ్చారట, ఓ ఫోటో ఇవ్వండి మీద అన్నారట. ఫోటో ఇస్తేను ఆ ఫోటో వెనకాల నెంబర్స్ ఉంటాయి కదా, అదేదో నెంబర్ ఉందిట. వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ ఫోటో ప్రింట్అవుట్ వేయిస్తే ఒక నెంబర్ వచ్చింది, ఆ ఫోటో నెంబర్ వెనకాల, ఇలా డిజిటల్ కదా అంతా ఇప్పుడు, ఆ నెంబర్ ఉంటుంది. మళ్ళీ తిరిగి ఇచ్చాట స్వామీజీకి, ఇచ్చి, స్వామీజీ ఈ నెంబర్ నాకు అచ్చిరాదు స్వామీజీ, వేరే ఇంకో ఫోటో ఇవ్వండి అన్నట. స్వామీజీ చెప్తున్నారు, ఇవన్నీ నాకు అనుభవాలు, గౌడపాదాచార్యుల వారు చెప్పింది కరెక్టే, ఇట్లా అనమాట జనాలు. నెంబర్ అంటే ఆ నెంబర్ కూడా 9వ అంకె నాకు కరెక్ట్గా రాదండి అన్నాడు. అది రాయలేదు మనం చెప్పుకోవాలి. అది కూడా అంకెలు కూడా కొంతమందికి నీకు లక్కీ నెంబర్ కరెక్ట్ లక్కీ నెంబర్ ఏదండి లక్కీ నెంబర్ అన్నాడు. నాకు 9 అయితే లక్కీ నెంబర్ అండి అన్నాడు ఒకడు. అయ్యో 9 నాకు పనికి రాదండి అన్నాడు. కారు నెంబర్ కూడా నేను కారు కొనేటప్పుడు స్వామిని మీకు ఏ నెంబర్ కావాలని అడిగాడు. ఏ నెంబర్ అయితే ఏముందన్న, కాదు స్వామిని మీ లక్కీ నెంబర్ చెప్పండి అన్నాడు. నాకు అన్ని నెంబర్ లక్కీ అన్నా, ఏదో ఒక నెంబర్ చెప్పండి స్వామీజీ అన్నా. నేను అడగను ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ తీసుకురా అన్న. కారు నెంబర్కి ఎంతమంది సెలక్షన్, సంఖ్యాత్మ విధ అని చెప్పాలి వాళ్ళందరికీ. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.